జీవాత్మ దాని బలికరాలు అంటే భగవంతుడు ఈ శరీరాన్ని జీవుడికి ఎందుకు ఇచ్చాడు అని తెలుసుకుంటున్నాం. జీవునికి ఎందుకు ఇచ్చాడంటే ప్రహ్లాద చరిత్రలో సులభంగా అర్థమవుతుంది. కంజాక్షునకు గాని కాయంబు కాయమే కమన గుంఫిత చర్మ భస్త్రిక. ఇప్పుడు తోలుచిత్తిలో గాలి కొడితే ఎలా ఉంటుందో అలాగా తోలుచిత్తి గాలి కొట్టిన తోలుచిత్తి అంటే ఏముంది, కమలాక్షణ కాని కాయంబు కాయమే. ఆయన శరీరం ఆయన పనులకు ఉపయోగపడినప్పుడు ఒక పెద్ద తోలుచిత్తి నిండా గాలి కొడితే ఎలా ఉంటుందో అంతకంటే పెద్ద తేడా ఏం లేదు దీనికి దానికి అని ఎవరు భాగవతంలో చెప్తారు. అంజాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. అలాగా మనం ప్రహ్లాద చరిత్ర చదువు విచారణ హలో చెప్పండి. ఎందుకు బాగుండదు కాబట్టి ఏమైకండి పెద్ద ప్రాబ్లంగా ఉంది మామూలుగా ఉంది. ఆకలి ఎలా ఉంది? ఆకలి ఇంకోడు దానికిక్కుడు వెళ్తాను వేస్ట్ చేసి వెళ్తాను జరిగింది క్లాస్ లో ఉన్నాను పదిన్నర ఇప్పుడు వేసే నేటికి చెప్పాను అందుకని జీవాత్మ అనే ఈ జీవుడికి అసలు ఈ శరీరం ఎందుకు ఇవ్వబడిందో క్లియర్ గా ఉంటే దానికి వాడుతున్నావా లేదా అని ప్రశ్న ఎవరికి వాళ్ళు వేసుకుంటాం. ఇంకోళ్ళు ప్రశ్న వేసి మన ఆన్సర్ చెప్పడం అన్ని పెద్ద అంత ఉపయోగంగా ఉండవు. అది తెలుసుకుంటూ మనం చేయాల్సిన పనులు తెలుసుకోవాలి. దాంట్లో ఇప్పుడు పూర్ణిమ ధ్యానాలు మొన్న మనం గురు పూర్ణిమ నాడు ధ్యానం చేసుకున్నాం. అలాగా మేషం నుంచి మీనం వరకు 12 పూర్ణిమలకి ధ్యానం చాలా ఇంపార్టెంట్. అలాగే 12 అమావాస్యలకి ఇంపార్టెంట్. ఈ పూర్ణిమ ధ్యానాలు ఇవి ఎందుకు చేసుకోవాలంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఒక దివ్య ప్రణాళిక ఉన్నది, ద డివైన్ ప్లాన్. డివైన్ ప్లాన్ డివైన్ ప్లాన్ అని ఎన్ని పుస్తకాలు చదివినా మనకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు అంటే మనకు మన గురించి జ్ఞానం తెలిస్తే గానీ అవి తెలియదు. మనకు మన గురించి జ్ఞానం అంటే ఏంటి? ఆత్మజ్ఞానం. గురువుగారు వెరీ ఫస్ట్ బుక్ ఏంటి? గురువుగారి వాట్ ఆమె. మనం చెప్పుకున్నాం మొదట్లో, ఏంటంటే మనం క్లాసులు స్టార్ట్ చేసేటప్పుడు మూడు పుస్తకాలు చదవమన్నారు మాస్టర్. వాట్ ఆమె, కర్మణ గహన, కర్మణో గతి, ఇంకొకటి గురువుగారు ఆత్మకథ చివరిలో మళ్ళీ స్పెషల్గా ఇచ్చారు సార్. అవి ఇవి చదవటం కంపల్సరీ అన్నప్పుడు అవి మనం కవర్ చేసుకున్నాం. వాట్ ఏమై అంటే నేనెవరు, నేనెవరు అంటే శరీరం కాదు నేను, నేను ఈ విశ్వం అంతా నిండిన దివి చైతన్యమే అనే జ్ఞానం రావటం మన గురించి మనకు తెలిసిన మన గురించి మనకు రావాల్సిన జ్ఞానం అది ఆత్మజ్ఞానం. అది వచ్చిన వాడే భగవత్ ప్రణాళికని బాగా కూలంకషంగా అర్థం చేసుకోగలిగిన స్థితిలోకి వస్తాడు. అర్థం చేసుకుంటాడా చేసుకోడా అది మరి రెండో విషయం. సో ప్రతి వాళ్ళ యొక్క మొట్టమొదటి బాధ్యత ఏంటి అంటే తన గురించి తాను నేను నేను అంటే ఏంటి అనే జ్ఞానం సంపాదించి తీరాలి. డాక్టర్ చేసినా, ఇంకో ప్రేయర్ చేసినా, లేదా అది ఫాలో అయినా, ద వెరీ ఫస్ట్ థింగ్ ఆత్మజ్ఞానం సంపాదించడం. ఈ ఆత్మజ్ఞానం సంపాదిస్తేనే తప్ప మనం భగవత్ ప్రణాళికను అర్థం చేసుకోలేము. కాబట్టి ఈ పౌర్ణమ ధ్యానాలు చేస్తూ ఉండగా ఈ శరీరం కంటే నేను ఇంకా అతిరిక్తంగా అంటే దీనికంటే విడిగా శరీరంతో సంబంధం లేకుండా నేను ఉంటున్నాను అనే జ్ఞానం వస్తుంది. మెల్లిమెల్లిగా అది పెరిగి అలా ఉండటంలో నిజం ఏంటో తెలుస్తుంది. శరీరం లేకపోయినా నేను ఉంటాను అనే జ్ఞానం వస్తుంది. అది శరీరం పడిపోయినా నేను ఉంటాననే జ్ఞానానికి దారితీస్తుంది. కాబట్టి ఫిజికల్ డెత్ అనేది డెత్ కింద లెక్కే కాదు అసలు అనే జ్ఞానం వస్తుంది. ఇదంతా కూడా రావడానికి మనం ఫుల్ మూన్ మెడిటేషన్స్ అంటే పౌర్ణమి ధ్యానాలు మానకుండా, ఏ రోజు మానకుండా దానికి ప్రిపేర్ అయ్యి ఉండాలి. శాంతంగా ఉంచుకోవాలి మనసుని. ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నా మనం శాంతం పోగొట్టుకోకూడదు, అది చూసుకోవాలి. ఇది ఒకటి. రెండోది ఏంటంటే ఈ భగవత్ ప్రణాళిక గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? భగవత్ ప్రణాళిక గురించి తెలుసుకోవాలంటే ఆత్మజ్ఞానం కావాలని ఎందుకు చెప్పుకుంటున్నాం? వీటికిను ఇంకా ఏ వీటికన్నా లింక్ ఉందా అంటే, భగవత్ ప్రణాళిక అనేది ఎవరి దగ్గర ఉంటుందంటే ఒక కేంద్రం ఉంది దానికి. భూమి మీద కేంద్రాలు ఉన్నాయి, కొన్ని 7 రకాల ఆశ్రమాలు ఉన్నాయి. అలాగే ఫిలాసఫికల్ లిటరేచర్ ప్రకారం అంటే దివ్య జ్ఞాన సమాజం వాళ్ళు ఇచ్చిన, బ్లావెట్స్కీ గారు ఇచ్చిన, బ్లావెట్స్కీ మాట ద్వారా పరమ గురువులు ఇచ్చిన ఏదైతే ఉందో దాంట్లో ఒకటి గురు పరంపర, పరమ గురువుల యొక్క మండలి. ఈ విశ్వం అంతటినీ ఎలా నడపాలి అంటే అట్లీస్ట్ మన భూమికి సంబంధించినంత వరకు ఇది ఎట్లా వెళ్ళాలి, ఇక్కడ భూమి మీద మనుషులందరూ ఎలాగ ఉన్నత మార్గం వైపు ప్రయాణించాలి, పరిణామ క్రమంలో నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలి, ఏ రకంగా సైంటిఫిక్ డెవలప్మెంట్ వైపు వెళ్ళాలి, అది కూడా గురువులే ఇస్తారు. సైంటిఫిక్ డెవలప్మెంట్కి కావాల్సిన ఆలోచనలన్నీ వాళ్లే ఇస్తారు. సైంటిస్ట్ ఏదో కనిపెట్టారు చాలా గొప్ప వాళ్ళు, నిజమే వాళ్ళు పట్టుకుంటున్నారు ఋషుల యొక్క ఆలోచనని. సైంటిస్టులు పట్టుకుని ఋషుల ఆలోచనకు అనుగుణంగా ఇప్పుడు సెయింట్ జెర్మెయిన్ అనే ఆయన గురించి చెప్పుకుంటాం కదా, ఆయన ఇంకా అసలు పడవలు, స్టీమ్ ఇంజిన్లు ఇలాంటివి రానప్పుడే నేను నెక్స్ట్ స్టీమ్ ఇంజిన్ దాని ద్వారా పెద్ద పెద్ద షిప్స్ అవి నడవడానికి కావాల్సినవన్నీ నేను తయారు చేసుకోవాలి అని చెప్పి ఒక థాట్ డిక్లేర్ చేస్తాడు ఆయన. ఆయన బంగారం తయారు చేయటం ఎలాగా అంటే రాగి నుంచి బంగారం, లేకపోతే ఇనువుని బంగారం చేయటం ఎలా, ఇలాంటివన్నీ ఆయన ల్యాబ్ ఉండేది, పెద్ద ల్యాబ్. అలాగే పెద్ద పెద్ద మణులు వాటిలో లోపాలు ఉంటే సరి చేయటం ఎలా, ఇలాంటివన్నీ ఆయన స్పెషలిస్ట్ అనమాట. ఆయన యూరోప్, అమెరికా వీటిలన్నింటినీ సైంటిఫిక్గా డెవలప్ చేయడానికి ఆయన ఇంకో గురువు కలిసి డెవలప్ చేస్తూ వచ్చారు సైంటిఫిక్గా. సైన్స్ ప్రకారం కూడా ఈ సృష్టికి మూలం ఏంటో కనుక్కోవడం వాళ్ళ ఉద్దేశం కూడా. ఋషులు కూడా ఆత్మజ్ఞానం ద్వారా వెళ్ళి సృష్టికి మూలం కనుక్కుంటున్నారు. కాబట్టి ఇద్దరు రెండు మార్గాల్లో కనుక్కుంటున్నారు కాబట్టి రెండు కొట్టుకోవద్దని చెప్పి బ్లావెట్స్కీ అనే ఆవిడ ద్వారా ఋషులు ఏం చేశారు, సింథసిస్ ఆఫ్ సైన్స్, ఫిలాసఫీ అండ్ రిలీజియన్ ఇవి సీక్రెట్ డాక్టర్లో ఇచ్చారు. దాంట్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఒకటి పరమ గురువుల మండలి ఉన్నది, రెండు మానవజాతి మొత్తం ఉన్నది, అంటే ఒకళ్ళు ఇద్దరు కాకుండా ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ ఒక యూనిట్గా అనుకుంటే ఈ మానవజాతి యాజ్ ఏ హోల్ ఏం ఆలోచిస్తుంది, యాజ్ ఏ హోల్ ఏం కోరుకుంటుంది, యాజ్ ఏ హోల్ ఏ రకాల అంబిషన్స్ ఉన్నాయి, అవంతా ఒక సెంటర్ అనమాట. హ్యుమానిటీ ఈజ్ వన్ సెంటర్. హైరార్కీ అంటే గురు పరంపర ఒక సెంటర్. మూడో సెంటర్ చాలా ముఖ్యమైనది, శంబల. ఈ శంబల అనేది ఏదైతే ఉందో దానికి డైరెక్ట్గా ఈ భూమి అంతటికీ చక్రవర్తి అనుకోవచ్చు. ఆయన సనత్ కుమారుడు, ఈ వీనస్ అనే చోట నుంచి దిగి వచ్చాడు. ఈ శంబల శక్తి ఇదివరకు కూడా వచ్చింది మాకు. ఇదివరకు భూమి మీదకి వచ్చినప్పుడు మొట్టమొదట ఏమైందంటే ఈ శంబల శక్తి గురించి, ఈ శంబల శక్తి ఏదైతే ఉందో శంబల అనే ఒక పవర్ సెంటర్ అన్నమాట, దాంట్లో భగవత్ ప్రణాళిక ఉన్నది. భగవత్ ప్రణాళిక ఉందంటే మనం ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో చేరితే ఇంజనీరింగ్ చదువుకోగలం, మెడికల్ కాలేజీలో చేరితే మెడిసిన్ చదువుకుంటాం. అలాగా శంబలలోకి వెళ్తే ఏం చదువుకోవాలి? భగవత్ ప్రణాళిక తెలుసుకోవాలి. వాట్ ఈజ్ ద డివైన్ ప్లాన్? ఎక్కడికి వెళ్తున్నాం, అక్కడ ఉన్నది ఏమిటో విశేషం తెలుసుకోకుండా అక్కడికి వెళ్తే ఊరికే వెళ్ళే వచ్చామన్నారు. మాస్టర్ గిరి ప్రదక్షిణ చేయమన్నారు. ఓ బాగుంది, గిరగిర తిరిగేస్తాం. అక్కడి నుంచి అక్కడ వరకు నడవండి, 11 సార్లు నడిస్తే మీరు కోరిన కోరిక తీరుతుంది. ఓ బాగుంది, అయిపోయింది. పలానా చోట వెళ్ళి కూర్చోండి. మీరు ఆధ్యాత్మికమైన మీ లక్ష్యం ఏదైనా సరే ఉంటే అక్కడ కలుచుకోండి, అయిపోతుంది, బాగుంది. ఇవన్నిటికీ బ్యాక్గ్రౌండ్గా ఇక్కడ ఏ శక్తి పనిచేస్తుంది, అక్కడ ఏముంటుంది అసలు? ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళాం. పద్మావతి అలివేలు బంగా సహిత వెంకటేశ్వర స్వామి అని తిరుపతికి వెళ్ళాం. నమస్కారం పెట్టుకున్నాం. అక్కడ ఏముంది శక్తి తెలియాలి. ఊరికే అందరూ వెళ్తున్నాం, మేము వెళ్ళామని దండం పెట్టుకొచ్చున్నాం, కుదరదు. అలాగే 12 ఉన్నాయి క్షేత్రాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు. జ్యోతిర్లింగాలు 12 ఒక్కొక్క దానికి ఒక్క స్పెషాలిటీ ఉంది. అక్కడికి వెళ్తే అది వస్తుంది. కృష్ణేశ్వరం వెళ్ళామనుకోండి ఒకటి, నాగేశ్వరం వెళ్తే ఒకటి, ఓంకారేశ్వరం వెళ్తే ఒకటి, అలాగే మహాబలేశ్వరం, ఈ కాశీ వెళ్తే ఒకటి. మన ఆంధ్రప్రదేశ్లో పుట్టాపురంలో పురుహూతికాదేవి ఉంది, శక్తిపీఠం. అక్కడే ఒక దానికి శ్రీశైలం ఉంది. శ్రీశైలంలో అమ్మవారు ఉన్నారు, శివుడు ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఒక్కొక్క శక్తి ఒక్కొక్కలాగా పనిచేస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. అక్కడున్న స్పెషాలిటీ ఏంటో తెలుసుకోవాలి. ఎలాగైతే సిద్ధ ఆశ్రమంలో అనుకున్నది అవుతుందో అలాగే తిరుపతిలో కూడా కొండల్లో ఒకనొక ప్రదేశంలో మనం ఏమనుకుంటే అది అయిపోతుంది. అది అందరికీ తెలియకుండా గార్డెడ్గా ఉంచుతారు. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే మనం శంబల వెళ్తే, శంబల ఇదివరకు ఎక్కడో ఎక్కడో ఉండేది, కష్టం అక్కడికి వెళ్ళటం. గురువు మాస్టర్ ఏం చేశారు, మన మీద ప్రేమతోటి, మనం అంటే మనం ఏదో ఆర్కే గ్రూప్ అని కాదు, మానవాళి మొత్తం మీద ప్రేమతోటి అందుబాటులోకి తీసుకొస్తారు. జస్ట్ 2.5 కిలోమీటర్లు కొండ, చిన్న కొండ ఎక్కితే చాలు. అదే కనుక హిమాలయాలు వెళ్తే మనం అసలు ఈ కొండ నుంచి ఆ కొండ మీదకి మానవ మాత్రుడు వెళ్ళలేరంటే అలాంటి చోట నుంచి ఆ శక్తిని తీసుకొచ్చి అక్కడ పునఃస్థాపితం చేశారు. ఎక్కడి నుంచో తీసుకొచ్చి అక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే శంబళ భగవత్ ప్రణాళిక దైవ సంకల్పం అంతా అక్కడి నుంచి ఉంటుంది. కాబట్టి ఆ దైవ సంకల్పం ఏమిటి, ఈ భగవత్ ప్రణాళిక ఏమిటి, దీంట్లో అక్కడ కూర్చుని ధ్యానం చేసుకుంటే ఈ ప్రణాళిక మొత్తంలో నేనేం చెయ్యాలి, చాలా పెద్దది ఉంటుంది కదా. ఇప్పుడు రాముల వారు వచ్చారనుకోండి, సుగ్రీవుడికి ఒక పోర్షన్ ఉంది, హనుమంతుడికి ఒక పోర్షన్ ఉంది, జాంబవంతుడికి ఒకటి ఉంది, నలుడు నీలుడికి ఒకటి ఉంది, అలాగే వాళ్ళకి వైద్యుడు ఉన్నాడు, సుషేణుడు, ఆయనకు ఒక పోర్షన్ ఉంది కదా. అలాగే కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడు పక్కనే బలరాముడు ఉన్నాడు, అర్జునుడు ఉన్నాడు, పంచపాండవులు ఉన్నారు. దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రణాళికలో భాగం ఉంది తప్ప అందరూ ఒకటే చేయలేదు. ఆ రకంగా మనం కూడా కానీ గ్రూప్గా చేశారు. పంచపాండవులు ఉన్నారనుకోండి, వాళ్ళు గ్రూప్గా చేశారు. అలాగే మనం కూడా డిఫరెంట్ డిఫరెంట్ క్యాలిబర్స్ ఉన్నా, డిఫరెంట్ డిఫరెంట్ క్యాపబిలిటీస్ ఎబిలిటీస్ అన్నీ ఉన్నా, అవన్నీ గ్రూప్ అంటే ఒక బృందము. దాని యొక్క పర్పస్ సర్వ్ చేయడానికి మనం మన శక్తులన్నింటినీ కలపాలి. మాస్టర్ చెప్తారు విజయదశమి నవరాత్రుల్లో దుర్గాదేవి అంటే అన్ని దేవతల యొక్క సామూహిక శక్తి. అలాగే మనం కూడా ఇంతమందిని కలిసి చేస్తే ఒకటి బాగా చేయగలం. కాబట్టి మనం ఏమి చేయగలమో మనం నిర్ణయించుకోవాలి. అసలు భగవత్ ప్రణాళిక ఏంటి, ఈ సపోజ్ గురువు గారు ఇచ్చారు ఇన్ని సంవత్సరాలు, దాంట్లో ఇదిగో ఇన్ని చేయగలం, సో టు డూ ఇట్ ది బెస్ట్. దాన్ని ఇంకొకళ్ళు చేయలేరు అన్నంత బాగా చేయాలి. అలాగే నెక్స్ట్ ఇంకొకళ్ళు, వాళ్ళకి తెలిసింది ఇవి విడివిడిగా నేను చేసుకుంటే నీకు సంబంధం లేదనుకుండా అందరం కలిపి యాజ్ ఏ గ్రూప్గా మనం ఈ ప్రణాళికని ప్రజెంట్ చేయాలి. దీంట్లో ఇదివరకు భగవంతుడు మొట్టమొదటిగా ధ్యానం చేసుకుని భగవంతుడు అంటే ఏంటి ఒక నిర్వచనం ఇచ్చిన ఆయన బుద్ధుడు. అంతవరకు ఎన్ని ఉన్నా బుద్ధుడు వచ్చేప్పటికి ఏమైందంటే భగవంతుడు అంటే జ్ఞానము. అంటే భగవంతుడు అంటే జ్ఞానం అని ఆయన కొత్తగా నిర్వచనం ఇవ్వటం కాదు, వేదాల్లో ఉన్నది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఆ దాంట్లో ఆ జ్ఞానం అనే పోర్షన్ ఉంది చూసారా, దాన్ని ఫుల్గా పరిపూర్ణంగా భూమి మీదకి డౌన్ టు ది ఎర్త్ తీసుకొచ్చిన మొదటి వాడు గౌతమ బుద్ధుడు. అంతకుముందు చాలామంది ఉంటారు బుద్ధులు, కానీ ఆయన ఏం చేశారంటే పర్ఫెక్ట్గా ఇంకా ఇది జ్ఞానం అనే జ్ఞానాన్ని భూమిపై అవతరిప చేశారు. దానివల్ల దుఃఖం పోతుంది, జ్ఞానం ఎప్పుడు ఉంటుంది దుఃఖం ఉండదు. కోరికల వల్ల దుఃఖం వస్తుందంటే కోరికలు దేని వల్ల వస్తున్నాయి, దాన్ని ఎలా తీసేయాలి అనే బుద్ధ మార్గం ఇచ్చారు, బుద్ధం శరణం తెచ్చారు. ఆ తర్వాత భగవంతుడి గురించి జ్ఞానం 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 అయిన తర్వాత జనాల్లో ఎలా ఉంటుందంటే జ్ఞానానికి సంబంధించిన అహంకారం ఉంటుంది, నాకు ఎంత తెలుసు నాకు ఎంత తెలుసు అని. సో దాన్ని పోవాలంటే ఏం చేశాడు మళ్ళీ ఇంకొక అవతారంగా మైత్రేయులు వారు క్రైస్ట్ లేకపోతే క్రీస్తు, ఆయన ఏం చేశాడు ప్రేమయే భగవంతుడు అని ప్రేమతత్వాన్ని పూర్తిగా అటు జ్ఞానాన్ని ఇటు ప్రేమని రెండింటిని లవ్ విజ్డమ్ భూమి మీద పూర్తిగా మన ప్లానెట్స్ మన ప్లానెటరీ స్కీమ్స్ అన్నిటికీ దాటి పైనుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చి మనకు అవతరింపజేశాడు ఆయన. ఆ తర్వాత ఇప్పుడు ఈ రెండిటికి తర్వాత ఏంటంటే భగవంతుడిని మనం ఇప్పుడు ఎలాగ మనం తెలుసుకోవాలి అంటే ఒక క్రైస్టు ఒక బుద్ధుడు ఎలా తెలుసుకున్నారు, ఎలా తెలుసుకున్నారు జ్ఞానం అని తెలుసుకున్నారు ప్రేమ అని తెలుసుకున్నారు. ఇప్పుడు మనం ఇంకొక స్టెప్ ముందరికి వెళ్ళి భగవంతుడు అంటే సంకల్ప స్వరూపుడు. ఆశ్చర్యం ఎప్పుడూ చెప్తుండేవారు అనుకోగానే చేసేయండి అనుకోగానే చేసేయండి అనగానే చేసేయండి అంటే వెంటనే చేస్తే ఏమవుతుంది సంకల్పం పెరుగుతుంది, అదొక పద్ధతి. అలాగే ప్రయోజనం ఉండాలి, ఉట్టి ప్రయోజనం లేకుండా సంకల్పం తీసుకోకూడదు. ఏంటి ప్రయోజనం? ఇక్కడ మనకు చాలా ముఖ్యమైన ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. అదేంటంటే భగవంతుడి అవతారం ఏదైతే రాబోతుందో ఆ భగవంతుడి అవతారం వచ్చే అవతారానికి కావలసిన పరిస్థితులు మేము ఏర్పరుస్తాము అనే సంకల్పం తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అవన్నీ కూడా పరమపూజ గురుదేవులు యుగ నిర్మాణ యోజన సత్సంకల్పాలు అని ఇచ్చారు. అసలు గురువు గారు చెప్పినవి కొంచెం మనం పాటించట్లేదు అని ఒప్పుకోవాలి, ఎందుకంటే ఏదైనా సత్సంకల్పంతోనే మొదలెట్టండి కార్యక్రమం అన్నారు. మనం సత్సంకల్పాలు యజ్ఞం చేస్తాం అనుకోండి, యజ్ఞం చేసినప్పుడు యజ్ఞంలోనే చెప్పడం మర్చిపోతున్నారు, యజ్ఞం ముందర చేయమన్నారు ఆయన. యాక్చువల్గా యజ్ఞం ముందరే సత్సంకల్పాలు చెప్పమన్నారు, ఒక ప్రవచనం ముందరే సత్సంకల్పాలు చెప్పుకోమన్నారు. మనం యజ్ఞంలో కూడా చెప్పని పరిస్థితులు వస్తున్నట్టుగా కనిపిస్తోంది, అది తప్పేం లేదు. ఎందుకంటే మనిషికి సహజం ఏంటంటే మరుపు, ఎంత గొప్ప విషయం చెప్పినా మర్చిపోతాడు. అందుకని సాక్షాత్తు మాస్టర్ వచ్చి చెప్పినా కూడా మనం మర్చిపోవడంలో ఆశ్చర్యం లేదు, ఎందుకంటే మనం సామాన్య మానవులుగా ఉండటానికి ఒప్పుకున్నాం కాబట్టి. సామాన్య మానవులుగా ఉండడానికి ఒప్పుకోకూడదు అంటారు గురువు గారు. మీరు సామాన్య మానవులు కాదు, రాముడితో కలిసి పనిచేశారు, కృష్ణుడితో కలిసి పనిచేశారు, మీరు దేవతలు, మర్చిపోకండి. మర్చిపోవడం వల్ల వచ్చే ప్రాబ్లం ఇదంతా. అందుకని భగవంతుడిని మనం అందరం ఇప్పుడు ఎలాగా అనుభవంలోకి తెచ్చుకోవాలి ప్రతి ఒక్కరు సాధన చేసి అంటే ఒక ప్రయోజనంతో కూడిన సంకల్ప స్వరూపుడు. ఏంటి ఆ ప్రయోజనం? ఏంటి ప్రయోజనం అంటే ఈ భూమి మీద స్వర్గావతరణ అనేది ఆయన ప్రయోజనం. ఈ భూమి స్వర్గంగా అవటమే భగవంతుడి యొక్క ప్రయోజనము, ఆయన ప్రణాళిక, ఆయన సంకల్పం. అది తప్ప ఇంకోటి లేదు. ఇలాంటప్పుడు మనం కొన్ని విషయాల్లో అంటే ఈ ప్రణాళిక ప్రకారం మనం పనిచేయాలనుకుంటే మనం కొన్నిటికి నో చెప్పగలుగుతాము. పరమపూజ్య గురుదేవులు ఏమంటారంటే లెర్న్ టు సే ఎస్, అట్ ది సేమ్ టైం లెర్న్ టు సే నో. ఎప్పుడు ఎస్ చెప్పాలో అప్పుడు ఎస్ చెప్పాలి, ఎప్పుడు నో చెప్పాలో అప్పుడు నో చెప్పాలి. అంతే తప్ప అన్నిటికి ఎస్ అని కానీ అన్నిటికి నో అని కానీ కానీ, లేకపోతే ఎస్ నో ఆల్ రైట్ అన్న మూడు రకాలు అలా కాదు. కొన్ని విషయాలకి మనం ఎస్ అనాలి, కొన్ని విషయాలకి నో అనాలి. కాబట్టి ముందర మనం నిషేధించినవి తెలుసుకుందాం. ఇది ఉండకూడదు మనలో, అంటే మనలో అంటే ఈ భగవత్ ప్రణాళికను అర్థం చేసుకుని ఈ భగవత్ ప్రణాళిక ప్రకారం జీవితాన్ని మనం తీర్చిదిద్దుకుంటూ మనం కలిసి ఒక బృందంగా గ్రూప్గా పనిచేయాలనుకున్న వాళ్ళకి ఉండకూడనివి ఏంటంటే సెల్ఫిష్నెస్ స్వార్థం. ఇది నాకు తెలిసింది, ఇంకెవరికి చెప్పకుండా నా దగ్గర ఉంచుకుంటే అన్ని విషయాలు చెప్పేస్తే ఎలా అండి, అందుకే తెలిసిపోతాయి అని చాలామంది అంటుంటారు. ఈ సూక్ష్మాలన్నీ చెప్పకూడదు, కొంత మన దగ్గర దాచుకుంటే అప్పుడు వాడు అడగడానికి మన దగ్గరికి వస్తాడు. సో మన గ్రిప్లోంచి పోకుండా ఉంటారు జనం. అసలు మన గ్రిప్లో ఒకటి ఉండాలనుకోవడమే తప్పు. ఎవరికి విని సెల్ఫిష్నెస్ లేకుండా గురువుల పనిలో పనిచేసే వాళ్ళకి ఇవి చెప్పుకుంటున్నాం, అందరికీ అక్కర్లేదు. మిగతా వాళ్ళు ఎలా ఉన్నా మనకు అనవసరం. మనం ఉండకూడదు, సెల్ఫిష్గా ఉండకూడదు. రెండు, అతి ముఖ్యమైనది అన్ని రకాల రోగాలకి, అన్ని రకాల బాధలకి, అన్ని రకాల ఇబ్బందులకి, ప్రస్తుతం ఉన్న ప్రపంచ పరిస్థితులకి, ఇంట్లో కానీ బయట కానీ అన్ని రకాల దుష్ప్రభావాలకి ఒకటే కారణం, ద్వేషం, హేట్రెడ్నెస్. ఈ హేట్రెడ్నెస్ మనకు ఉండకూడదు. దేన్ని ద్వేషించకూడదు, దేన్ని ద్వేషించకూడదు అంటే ఎలాగా? అప్పుడు ఒక సూత్రం చెప్తారు. అందుకనే భాగవతం మనకు ఎప్పుడు, అసలు భాగవతం రహస్యం ఏంటంటే గాయత్రి మంత్రం వ్యాఖ్యానమే భాగవతము. సత్యం పరం ధీమహి అని మంత్రం, సత్యం పరం ధీమహి, దాన్ని వ్యాఖ్యానం చేస్తూ మొత్తం భాగవతం అంతా వస్తుంది. కాబట్టి సత్యము ఏదైతే పరమము, అన్నిటికంటే మూలము, అన్నిటికంటే అతీతమైందో అది మా బుద్ధుల్ని సన్మార్గమై ధీమహి దాన్ని నేను ధారణ చేస్తున్నాను. ఏదైతే అన్నిటికంటే ఉన్నతమైనదో, అన్నిటికంటే బియాండ్ 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 అంటారు మాస్టర్, ఆ బియాండ్ 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 ఏదైతే ఉందో ఆ సత్యాన్ని నేను ధారణ చేస్తున్నాను ఎక్కడా అంతరంగంలో, అది గాయత్రి. అక్కడికి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ భాగవతం అర్థం వచ్చిందనమాట. ఆ భాగవత రూపంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మయే ఉన్నారు. భాగవతం అంటే శ్రీకృష్ణుడే, శ్రీకృష్ణుడు అంటే భాగవతమే. దాంట్లో చెప్పిందంతా గాయత్రియే. దాంట్లో 12 స్కందాలు ఉంటాయి. ఆ 12 స్కందాలు మన 12 తల నుంచి పాదాల వరకు 12 రాసులుగా ఒక న్యాసం చేసుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవ అనే మంత్రం ఉంటుంది. మేషంలో ఓం, తర్వాత వృషభంలో నా, మిథునంలో మో, కర్కాటకంలో భా, సింహంలో గా, కన్యలో వా, తులలో చే, వృశ్చికంలో వా, ధనుస్సులో సు, మకరంలో దే, కొమ్మల్లో వా, మీనంలో యా. ఓం నమో భగవతే వాసుదేవ ఇలాగ శరీరంలో ఈ 12 అక్షరాలను న్యాసం చేసుకుంటూ చేస్తే ఏమవుతుందంటే ఈ శరీరము దేహం అంతా కూడా దేవాలయంగా, భగవంతుడి నిలయంగా మారిపోతుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ అది 12 అక్షరాల మంత్రం, ద్వాదశ అక్షరి అంటారు. అంటే ఇప్పుడు గాయత్రి మానేజ్ చేయాలా అంటే ఏది చేసినా ఎలా చేసినా గురువు గారు ఇచ్చిన గాయత్రి అని మాట గుర్తుపెట్టుకోండి. ఈ శరీరాన్ని ఇలాంటి హేట్రెడ్ ఇలాంటి వాటి నుంచి పక్కకు పోవాలంటే, మనం సెల్ఫిష్నెస్ లేకుండా ఉండాలంటే, ఈ శరీరం భగవంతుడిది అనే జ్ఞానం మనకు రావాలి అంటే న్యాసం చేసి తీరాలి. గురువుగారు ఇచ్చిన 24 గాయత్రి మంత్రాక్షరాలతో చేసిన న్యాసం ఈ మధ్య మా డాక్టర్ గారు ఇక్కడ విజయవాడలో చెప్తే ఎంత శక్తి వస్తుందండి ఇది చేస్తుంటే, చాలా బాగుంది అన్నది. అంత శక్తి వస్తున్నది మీరు గమనించారా? గమనించాలి. ఆవిడ ఒకసారి 2 చేస్తేనే గమనించి చెప్పారు నాకు. అంటే గురువుగారు ఇచ్చిన అక్షర న్యాసం అదొక యోగం, 12 యోగాల్లో గురువుగారు ఇచ్చిన అక్షర న్యాసం అనేది ఒక యోగం అన్నమాట. ఆ యోగాన్ని మనం పాటిస్తే దీన్నే గ్రంథి యోగం అన్నారు. ఆ యోగం పేరు గ్రంథి యోగం. గ్రంథులు 24 జాగ్రత్త అవుతాయి. సో మనకు సెల్ఫిష్నెస్ ఉండకూడదు, హేట్రెడ్నెస్ ఉండకూడదు. మూడోది ఏంటంటే నో పర్సనల్ ఇంట్రెస్ట్. బిర్లా మందిరం పెట్టినట్టుగా ఈ శంబళ్ళలో నేను ఈ ద్వారం కట్టించాను నా పేరు పెడతారు ఇక్కడ అనకూడదు. ఈ తారు రోడ్డు అంతా నేను వేయిస్తాను నా పేరు తారు రోడ్డు మీద రాస్తారా అనకూడదు. ఏమీ ఉండకూడదు. నిస్వార్థంగా నో పర్సనల్ ఇంట్రెస్ట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం అది మన జీర్ణించుకోవాలి. ఇది అయిన తర్వాత ప్రైడ్, కొంచెం గర్వం, కొంచెం అహంకారం, బా ఇదంతా నేను కాబట్టి చేశానండి అనకూడదు. ఏమనాలి మరి ఇది చేయటానికి నాకు అవకాశం దొరికితే బాగుండు అని మనం కోరుకోవాలి. అది చేయటానికి అవకాశం దొరికినప్పుడు ఆ అవకాశాన్ని ప్రసాదించినందుకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇది నా ద్వారా జరిగింది అని వినయంతో ఉండాలి. ఇవి మొట్టమొదటి మనకు కావాల్సింది. అలాగే ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే
దేనికోసం పనిచేస్తున్నాడు అది చాలా క్లియర్గా ఉండాలి. సరదాగా లెక్చర్స్ వినటం, లేకపోతే బాగున్నాయి అనుకోవడం, వింటున్నాం సేపు బ్రహ్మాండంగా ఉంది అనుకోవడం, ఇవన్నీ ఓకే. అసలు వర్క్ ఏంటంటే యు ఫాలో ది మాస్టర్, గురువు ఏం చెప్పాడో తీయాలి, దానికోసం ఇవన్నీ. రెండు, ఒక గ్రూప్గా పనిచేయడానికి ఎప్పుడూ కట్టుబడి ఉండాలి. ఎవరు వచ్చినా రాబోయే చేసుకుంటాను అనేది ఎప్పుడు వస్తుందంటే ఎవరు కలవకపోతే, అంతే తప్ప అందరూ కలిసి వచ్చేటట్టుగా గ్రూప్ని అలాగా ఈ గ్రూప్ కాదు. ఇప్పుడు నదిలో నీళ్లు ఉన్నాయనుకోండి, అలా ప్రవహిస్తూనే ఉంటాయి, ఎప్పుడు పాత ఉండవు. కాబట్టి గ్రూప్లో పాత వాళ్ళు వెళ్ళిపోతే కొత్త వాళ్ళు వస్తారు, అలా నిరంతరం గ్రూప్ అనేది ఉంటూనే ఉంటుంది. అలాగ గ్రూపుల్ని తయారు చేసుకుంటూ గురువు ఇచ్చిన లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం వైపు మనం అడుగులు వేయటం అనేది యాజ్ ఏ గ్రూప్ చేయాలి, యాజ్ ఏ గ్రూప్. అది మర్చిపోకూడదు. అదైన తర్వాత ఎప్పుడు కూడా మనం ముందు డివైన్ ప్లాన్ ఉండాలి. ఎప్పుడు ఉండాలంటే ఇప్పుడు సపోజ్ కాలేజీలో పాఠం చెప్పేవాళ్ళు అనుకోండి, లెక్చరర్స్కి వాళ్ళకి ఒక టైం టేబుల్ ఉంటుంది. క్లాస్కి వెళ్ళాం కానీ కాలేజీకి వెళ్ళాం కానీ ఇవాళ ఏ క్లాస్కి వెళ్ళాలి, ఏమేం చెప్పాలి అని ఒకసారి టైం టేబుల్ చూసుకుంటారు. సో అలా మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాం, మాస్టర్ చెప్పేశారు మీరు భూమిపై స్వర్గావతరణ పనిచేయడానికి వచ్చారు. కాబట్టి మన కాలేజీ ఇల్లు కాలేజీ రెండు ఉన్నాయనుకోండి, మనం ఇప్పుడు ఇంట్లోంచి కాలేజీకి వచ్చాం, కాలేజీకి వచ్చామంటే ఏంటి, వర్క్ స్పాట్కి వచ్చాం. అక్కడ మన ప్లాన్ ఏంటి, భూమిపై స్వర్గావతరణ, అది మెయిన్ హెడ్డింగ్. ఇవాళ ఏం చేయాలి, ఇదిగో ఇది చేయాలి, ఇవాళ ఏం చేయాలి, ఇలా చేయాలి. అలాగా ఆ డివైన్ ప్లాన్లో ఏవేమి పార్ట్స్ ఇచ్చారో, దాంట్లో మనకి ఏమేమి చేతవునో, అవి ఎంతవరకు చేస్తున్నామో రోజు మనం అలా చూసుకుంటూ ఉండాలి. అంతేగాని మనం చాలా చేస్తున్నాం అనుకోకూడదు, ఇంక చేయలేమన్నంత చేసామో లేదా అని చూసుకుంటూ ఉండాలి. అది టైం టేబుల్ అలా వేసుకోవాలి. మరి అది ఒకసారి ఆల్రెడీ తేజ అందరికీ పంచింది, డైరీ మెయింటైన్ చేయడానికి. ఆ డైరీలో ఏమేమి ఇచ్చారో డైరీ రోజు చూడాలి. దాంట్లో బాక్స్ ఉన్నాయి, ఆ బాక్స్ టిక్ పెట్టుకోవడం అది మానకుండా చేసుకోవాలి. ఎవరికి వాళ్ళు సెల్ఫ్ అనాలిసిస్ మర్చిపోకూడదు. అది డివైన్ ప్లాన్ ఎప్పుడు మనం ఎదుర్కొన్నా ఉండాలి. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎదుర్కొన్నా ఉండాలంటే అరవిందులో మాత మిర్ర కూర్చున్నప్పుడు వాళ్ళ వెనకాల అఖండ భారతం అనే పెద్ద ఫోటో ఉంటుంది. ఎప్పుడు కూడా ఎప్పుడు వాళ్ళ కళది అఖండ భారతం ఎప్పుడు కలిసి ఉండాలి. భారతం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండియా ఇలా మూడు ముక్కలు కాకుండా. మరి అలాగే మనం కూడా భూమిపై స్వర్గావతరణ అనేది ఒక పెద్ద తయారు చేసుకుని మనం ఎప్పుడు కూడా దాని బ్యాక్గ్రౌండ్లో మనం జీవించాలి. భూమిపై స్వర్గావతరణ అంటే ఏంటి, దేవతలుగా మన మనుషులందరూ కూడా సత్ప్రవృత్తులతో ఉండడం. సత్ప్రవృత్తులు అంటే ఏంటో గురువు గారు ఇచ్చారు, వాటిని అన్నింటినీ మనం అందరం ముందర మనం పాటించాలి. మనం పాటించి మనం ఒకళ్ళకి చెప్పే స్థితిలో కంట ఆచరించి చూపే స్థితిలో ఉండాలి. ఆచరించడమే తప్ప చెప్పడం అనే తర్వాత ముందర మనం ఆచరిస్తూ యాజ్ ఎ గ్రూప్ చేస్తూ అనుకోండి. ఇప్పుడు సత్సాయి సేవా సంస్థలు ఉన్నాయి, వాళ్ళు గ్రూప్గా చేస్తారండి. ఎక్కడ ఎవరు ఒకళ్ళు ప్రొజెక్ట్ చేయరు ఒకళ్ళు, ఎప్పుడు సాయి సాయి సాయి. అలాగా ఎప్పుడు మనందరం కూడా మాస్టర్ మాస్టర్ రామకృష్ణ మాస్టర్ రామకృష్ణ ఆయన ప్రొజెక్ట్ చేస్తూ ఉండాలి. ప్లస్ మనం వ్యక్తిగతంగా మన మధ్యలో ఏమన్నా అవన్నీ పక్కన పెట్టుకుని గ్రూప్గా పనిచేయాలి. తర్వాత వచ్చేది ఏంటంటే, ఇలాగ చేస్తే ఇలాగ ఇప్పుడు చెప్పుకున్నట్టు ఏమి ఉండకూడదు, సెల్ఫిష్నెస్ ఉండకూడదు, ఎవరిని ద్వేషించకూడదు, పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండకూడదు, ప్రైడ్ ఈగోయిజం ఆ గర్వం అహంకారం ఉండకూడదు. ఉండకుండా డివైన్ ప్లాన్ని పాటిస్తూ మాస్టర్ గారిని అనుసరిస్తూ ఒక గ్రూప్గా పనిచేస్తున్న వాళ్ళకి ఏమవుతుంది, ఇలా చేస్తే మాకేంటి కదా అని ఎప్పుడు కూడా మనకు ఆ ప్రశ్నలు ఉంటాయి. ఇవన్నీ చేస్తే మాకేంటని లాభం బాబు, ఇన్ని గంటల గంటల సమయం వెచ్చించి చేసుకోవడం వల్ల ఏంటంటే, అలా చేస్తేనే మనకు శంబల శక్తిధారలు అందుతాయి. శంబల వెళ్ళి తిరిగి వచ్చామండి, గది ప్రదక్షిణ చేసాం, మాస్టర్ దగ్గర కూర్చుని జపం చేసాం, శక్తి స్థూపం ఉంది అక్కడ చేసాం, దాంట్లో ఏమో జగజ్జని మహాయోగేశ్వరిది అని పెట్టేశారు మాస్టరు, మేము జపం చేసాం అక్కడ కనిపించింది. ఓకే, అన్నీ బాగున్నాయి, ఇవన్నీ గురుదేవులు ఇచ్చిన అనుగ్రహం వల్ల మనకు లభించినవి నిజము. ఇంకా అక్కడి నుంచి వచ్చే శక్తిధారులు మనలో ఎలాంటి మార్పుల్ని ఇస్తాయి, ఆ శక్తి మనలో ప్రవేశించినప్పుడు మనలో ఏం జరుగుతుంది, అది చాలా అవసరం. అదేంటంటే ఫస్ట్ బ్యాలెన్స్. బ్యాలెన్స్ అంటే ఏంటి, ఇప్పుడు తక్కిన పట్టుకున్నాం అనుకోండి, ఇలాగ ఈ రెండు ఉంటాయి, ఇటు ప్లేట్ ఇటు ప్లేట్, రెండు ప్లేట్లు ఎటు మగ్గు ఇటు మగ్గు అలా సమంగా ఉంటుందన్నమాట. బ్యాలెన్స్ ఎక్కడెక్కడ ఉండాలి? సమత్వం యోగ ఉచితే. సమత్వం యోగ ఉచితే అంటే చెంబళ నుంచి వచ్చే శక్తిధారలు మనకి సమత్వాన్ని ఇస్తాయి, అంటే యోగాన్ని ప్రసాదిస్తాయి, అంటే రెండింటి కలయికనిస్తాయి. రెండు నదులు కలిసి అయినకోండి సంగమం అంటాం, సంగమంలో శక్తి ఎక్కువ ఉంటుంది, మూడోది వస్తుంది అక్కడ. రెండు కలిస్తే మూడు వస్తాయి అనేది మనం, మూడు కలిస్తే నాలుగోది వస్తుంది. సపోజ్ ఒక ట్రయాంగిల్ గీసామనుకోండి, ఇలా గీస్తే కదా ట్రయాంగిల్, కానీ మూడు కలిసినప్పుడు దానికి ఒక షేప్ వస్తుంది తప్ప మూడు ఉన్న విడివిడిగా ఉన్న షేపు రాదు కదా. మూడు కలిస్తేనే ఒక షేప్ వస్తుంది. అలాగ రెండు కలిసి అయినకోండి, ఇలాగ ఒక గీత ఇలాగ ఒక గీత, ఒక ప్లస్ లాగా వస్తుంది లేకపోతే ఇంటూ లాగా వస్తుంది. అంతే తప్ప రెండు గీతలు విడివిడిగా ఉంటే షేప్ రాదు. సో రెండు కలిసినప్పుడు మూడోది ఒకటి వస్తుంది అండి, మూడు కలిసినప్పుడు నాలుగోది ఒకటి వస్తుంది, నాలుగు కలిసినప్పుడు ఐదోది ఒకటి వస్తుంది. ఇలాగ ఒకటి కలిస్తే ఇంకొక యాడ్ అవుతూ ఉంటుంది. ఇదంతా ఎందుకంటే మనం ఎప్పుడైతే మనం సమత్వాన్ని పాటించామో ఇంకొకటి యాడ్ అవుతుందండి. అంటే ఇప్పుడు ప్రాణం ఉందనుకోండి, అపానం ఉంది, ఈ రెండింటినీ సమం చేస్తే ఎప్పుడేమవుతుంది? గాలి పీల్చము, గాలి వదలము, ఈ రెండు సమంగా ఉన్నప్పుడు మూడోది వస్తుంది అక్కడికి. వాట్ ఈస్ దట్? మన మనస్సు ఉండకుండా మనం ఉంటాం. మనం ఎప్పుడున్నాం అంటే మనం గాలి పీల్చి గాలి వదులుతూ ప్రాణ అపానాల్లో ఉన్నంతసేపు మనసు పనిచేస్తూ ఉంటుంది. మనసు పనిచేస్తున్నంతసేపు మనం ఉండము. మనం ఉండాలంటే మూడోవాడెవడు మనం అనుకుంటే, ప్రాణం అపానం ఒకటి రెండు అనుకుంటే, ఈ ఒకటి రెండు సమం అయినప్పుడు మూడోది మనం అక్కడ ఉంటాం. అలాగే అన్నిట్లో కూడా సమానం పాటించాలి. ఆహారం తీసుకునేటప్పుడు యుక్త ఆహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య. అది అంటే ఆహారం తీసుకునేప్పుడు యుక్తంగా తీసుకోవాలి, నిద్రపోతున్నప్పుడు యుక్తంగా నిద్రపోవాలి. ఓ గంటల గంటలు కుంభకర్ణుడిలా నిద్ర కూడా. విహారం అంటే పనుల్లో వాటిల్లో మనం మింగిల్ మనం పూర్తిగా టైం స్పెండ్ చేయడం, అక్కడ కూడా యుక్తంగా ఉండమన్నారు. అంటే యుక్తము అంటే ఏది ఎంత అవసరమో దాన్ని అంత అవసరానికి తగ్గట్టుగా వాడుకోవడాన్ని యుక్తము. అది సిచ్యుయేషన్ బట్టి మారుతుంటుంది, వాడికి ఉన్న రెస్పాన్సిబిలిటీ బట్టి మారుతుంది, వాడికి ఉన్న పొజిషన్ బట్టి మారుతుంటుంది. ఒక బ్యాంక్ మేనేజర్ ఉన్నాడు అనుకోండి, బ్యాంక్ మేనేజర్ పొజిషన్ బట్టి అతనికి యుక్తం వేరు, ఎక్కువ బ్రెయిన్స్ వాడాల్సి వస్తుంది. అదే ఒక ప్యూన్ ఉన్నాడు అనుకోండి, వాడు బ్రెయిన్స్ ఏం వాడు, వాడు బాడీ వాడతాడు అంతే, ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు తిరుగుతూ ఉంటాడు. అక్కడ బ్రెయిన్ వాడాల్సిన అవసరం లేదు, ఇంకే కాగితం మీద ఏముంది చదివి ఎక్కడ ఇవ్వాలి అక్కడ ఇచ్చిస్తాడు. కానీ అది అన్ని చోట్ల పనిచేయదు కదా మిగతా వాళ్ళకి. అలాగా వాళ్ళున్న పొజిషన్ బట్టి మనం ఎక్కడున్నా దాన్ని బట్టి సమత్వం అనే దానికి డెఫినేషన్. అలాగే నెక్స్ట్ ఈక్విలిబ్రియం. ఈక్విలిబ్రియంకి ఈ బ్యాలెన్స్కి తేడా ఏంటి? బ్యాలెన్స్ అంటే అలా ఉంటుందండి. ఈక్విలిబ్రియం అంటే అక్కడ అంతకుముందు ఈక్విలిబ్రియం లేదనమాట. మనం ఇప్పుడు తీసుకురావాలి ఈక్విలిబ్రియంలో ఎక్కడెక్కడ ఈక్విలిబ్రియం తీసుకొస్తాం, ఎక్కడ ఉంటుంది అసలు ఈక్విలిబ్రియం? ఇప్పుడు మనకు జోడియక్ అంటే రాశి చక్రం తీసుకున్నాం, ఈక్వినాక్స్ డే అని ఉంటుంది. ఈక్వినాక్స్ డే అంటే పగలు రాత్రి సమం, అది అచ్చం ఒకసారి వస్తుంది మార్చిలో, ఇది మళ్ళీ సెప్టెంబర్లో వస్తుంది. ఈక్వినాక్స్ డే అంటే ఈక్విలిబ్రియం అంటే సమంగా ఉండడం అనమాట. అది ఇది సమంగం ఎప్పుడవుతుంది? రెండు డిఫరెంట్ ప్లేట్స్ ఇలా ఇలా కదులుతూ ఉన్నప్పుడు, రెండు డిఫరెంట్ ప్లేట్స్ కదులుతున్నప్పుడు దాటి బ్యాలెన్స్ చేయటం, ఏది ఎక్కువ కాదు ఏది తక్కువ కాదు, అది సమంగా ఉంటుంది అనమాట బ్యాలెన్స్ చేయటం. అలా కాకుండా ఈక్విలిబ్రియం అంటే ఒకటి తక్కువ స్థాయిలో ఉంటుంది ఇంకోటి ఎక్కువ స్థాయిలో ఉంటుంది, రెండు సమస్థాయికి తీసుకురావడం. ఇప్పుడు శక్తి ఎక్కువ ప్రదేశం నుంచి తక్కువ ప్రదేశానికి ప్రవహిస్తుంది, అలా ప్రవహించి ప్రవహించి రెండు ఒకటవుతాయి. అలాగా ఈ ఈక్విలిబ్రియంలో ఏంటంటే మన దగ్గర గ్యారంటీగా శంబళ కంటే ఎక్కువ తక్కువ శక్తి ఎప్పుడు ఉంటుంది, శంబళకే ఎప్పుడు ఎక్కువ శక్తి ఉంటుంది. ఈ శంబళతో మనం సంబంధం పెట్టుకుంటే మనం తనతో సమానంగా శక్తివంతులు అయ్యేటట్టుగా ఈక్విలిబ్రియం వచ్చేట్టుగా చేస్తుంది. గురువు ఎప్పుడు కూడా నిన్ను నా అంతటి వాడిని చేస్తాను అని ప్రతి గురువు ఒక ప్రతిజ్ఞ ఉంటుంది. అది ఏంటంటే మనం రిసీవింగ్ ఎండ్లో ఉంటాం, నెగిటివ్ పోల్ వాళ్ళు పాజిటివ్ పోల్, వాళ్ళు ఇచ్చేవాళ్ళు, మనం తీసుకునేవాళ్ళం. ఈ తీసుకునే స్థితిలో ఉన్నవాడికి ఇచ్చేవాళ్ళు ఇస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే రెండు సమయంత వరకు ఇస్తూ ఉంటారు. అది మ్యాజిక్. అప్పుడు ఈక్విలిబ్రియం, శిష్యుడు గురువు ఆయ గురువు శిష్యుండాలి, ఇద్దరు ఒకే ప్రజ్ఞాస్థితిలో ఉండిపోతారు. అది ఈక్విలిబ్రియం, అక్కడ బ్యాలెన్స్ అనేది సమమైపోతారు, ఇద్దరు ఒకటైపోతారు. తక్కువలోంచి ఎక్కువ వచ్చేంత వరకు అక్కడి నుంచి శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. దాని తర్వాత సింథసిస్ అండ్ అండర్స్టాండింగ్. సింథసిస్ అంటే చాలా సులభంగా మనం తెలుసుకోవటానికి, ఇప్పుడు ఏం చేసాడు న్యూటన్, ఏడు రంగులు ఒక ప్రిజంలోంచి తెల్ల కిరణం వస్తే ఏడు రంగులు వస్తాయండి. దీన్ని మళ్ళీ కిరణం తిప్పేసరికి ఏడు రంగులు ఉన్న ఒక అట్ట గుండ్రంగా ఒక చక్రంలా తయారు చేసి దాన్ని గుండ్రంగా తిప్పేసరికి ఏమైంది, విడివిడిగా రంగులు కనబడవు, తెల్లగా కనిపిస్తుంది. తెలుపు దేంట్లోనే ఉండదు, మళ్ళీ ఎరుపులో తెలుపు ఉండదు, నీలంలో తెలుపు ఉండదు, బ్లూ తర్వాత ఇండిగో తెలుపు ఉండదు, అలాగే గ్రీన్లో ఉండదు, తర్వాత ఎల్లోలో ఉండదు, ఆరెంజ్లో ఉండదు, రెడ్లో ఉండదు, ఎక్కడ ఉండదు. మరి ఇవన్నీ ఒక చోట అలా బ్యాండ్స్ లాగా గీసి ఆ చక్రాన్ని బర్రం తిప్పామంటే కిరణ ఎల్లగా కనిపిస్తుంది దూరానికి. తెలుపులోంచి ఇవన్నీ వచ్చి మళ్ళీ ఇవన్నీ కలిసి తెలుపు అనేది ఒకటి ఏదైతే ఉందో, వీటిలో ఉన్న మూలతత్వం ఏంటి, ఆ సింథసైజ్ చేయటం ఏదైతే ఉందో. ఇప్పుడు మన సైన్స్ ఒక పక్కన ఉంది, రిలిజియన్ ఒక పక్కన ఉంది, ఫిలాసఫీ ఒక పక్కన ఉంది, వీటిలన్నీ సింథసైజ్ చేస్తూ ఇచ్చిన అద్భుతమైన సీక్రెట్ డాక్టర్ని ఏదైతే ఉందో అది సింథసిస్ అన్నమాట. అంటే సృష్టిలో ఉన్న వివిధ రకాలుగా కనిపిస్తున్నది ఏదైతే ఉందో అదంతా కూడా సింథసైజ్ అవ్వటం అనేది శంబళ శక్తి. పైకి చూడటానికి వేర్వేరుగా కనిపిస్తాం, మనుషులందరం మరి వేర్వేరుగా కనిపిస్తాం కదా, కిషోరు నేను తేజ లేదా ఇంకొక ఎంఎస్ఆర్ ప్రసాద్ గారు, కల్పన గారు లేదా విజయ లేదా ఇలాగ మన వాళ్ళందరూ ఎవరెవరు అయితే వింటున్నారు వాళ్ళందరూ కాకుండా, ఈ భూమి మీద ఉన్న వ్యక్తులు, చెట్లు, జంతువులు, ఖనిజాలు ఇవన్నీ కూడా మరి వేరుగా కనిపిస్తున్నాయి కదా. కానీ సింథటిక్ వ్యూ ఏంటి, దీని అన్నింటిలో ఉన్నది ఒకటే అనేది సింథటిక్ వ్యూ. ఆ జ్ఞానం వచ్చేటట్టుగా శంబళ శక్తిధారలు పనిచేస్తాయి. అలాగే అర్థం చేసుకోవడం, ఒక విషయాన్ని అర్థం చేసుకోవడం, ఒక ప్రాబ్లం ఉందనుకోండి దాన్ని అర్థం చేసుకోవడం, ఒక సిచ్యుయేషన్ అర్థం చేసుకోవడం అనే శక్తి మనకు శంబళం నుంచి వస్తుంది. ఇంకా దీంట్లో ఏంటంటే ఈ శంబళ శక్తిధారల్ని మనం దాన్ని ఏమంటారు, మనలోకి ఆహ్వానించాలి. ఇది చాలా ముఖ్యం, మనలోకి ఈ శంబళ శక్తిధారులను ఆహ్వానించాలి. ఆహ్వానిస్తేనే మనకు రెస్పాన్స్ మళ్ళీ అక్కడి నుంచి ఎలా వస్తుంది, మనలోకి శంబళ శక్తిధారులు ప్రవేశించుగాక అన్నాం అనుకోండి, అప్పుడు ఆ శంబళ శక్తిధారులు మనకి ఏమేమి ఇస్తాయో ఇప్పుడు చెప్పుకున్నాం మనం. బ్యాలెన్స్ ఇస్తాయి, ఈక్విలిబ్రియం ఇస్తాయి, సింథసిస్ అండర్స్టాండింగ్ ఇస్తాయి. ఇదంతా కూడా పరమ గురువుల పనికి మనం ఉపయోగించాలి, దానికోసం శంబళ శక్తి. ఇది తెలుసుకుంటూ మనం శంబళ శక్తిలో ఇంకా మనం చేయాల్సిన పనులు కొన్ని, శంబళ శక్తిని కాంటాక్ట్ చేసి మనం ఏ పనులు చేయాలి అందరం కూడా అంటే, మొట్టమొదటి ఏంటంటే జ్ఞానాన్ని అంటే శంబళ శక్తితో పాటు ఇంకా శంబళ శక్తితో పాటు ఇంకేం మనం తెచ్చుకోవాలి, శంబళ శక్తి ఏమో ఒక ప్రయోజనంతో కూడుకున్న సంకల్పం, దానికి పనికొచ్చేటట్టుగా జ్ఞానము, ప్రేమ ఈ రెండు పనిచేస్తాయి, ప్లస్ క్రియాశక్తి యాక్టివ్ ఇంటెలిజెన్స్ పనిచేస్తాయి. కాబట్టి మనం ఏ ఒక్కదాన్నో మనం ఇన్వోక్ చేయట్లేదు, మూడింటిని చేస్తాం. ఆ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఏంటంటే మనం జ్ఞానాన్ని సంపాదించి ఆ జ్ఞానంతో ఈ భూమి మీద ఉన్న యాస్ట్రల్ ప్లేన్ అంటే కోరిక సంబంధించిన కామమయ తలం ఏదైతే ఉందో దాన్ని అంతటినీ వెలుగుతో నింపాలి. ఏ వెలుగుతో నింపాలి, భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. ఈ కామమయ తలం అంతా కూడా, భూమి యొక్క కామమయ తలం అంతా భగవంతుని యొక్క దివ్య తేజస్సుతో నిండిపోవుగాక. ఎందుకు నిండిపోవాలి, దీంట్లో గ్లామర్ ఉంటుంది, ఈ యాస్ట్రల్ ప్లేన్లో గ్లామర్. గ్లామర్ అంటే ఏంటి, ఈ సినిమాలు వాటి గురించి చెప్తారు చూడ, గ్లామరస్ వరల్డ్. ఒకసారి మనం మన కేసు చూసుకున్నాం డబ్బు అని చాలా అందంగా ఉంది, అదొక పిచ్చి అనమాట, అదో భ్రమ, నేను చేయలేము మనం. అలాగే మోహన్ పోగొట్టుకోవడానికి ఈ కామమయ కలం ఏదైతే ఉందో దాని అంతటిని ఆ భగవంతుడి వెలుగుతో, భగవంతుడు ఎవరండి బాబు మేము చూడలేదు, చూడక్కలేదు ఏం పర్వాలేదు, భగవంతుని చూడములే అనేది భగవంతుని చూడలేదు అనేది అబద్ధం. ఎందుకంటే భగవంతుడు విడిగా రాడు, గురువుగానే వస్తాడు, వస్తూనే లేదు ఇంకోలా రాడు. కాబట్టి గురువుని చూశారు కదా, గురువు యొక్క ఆ దివ్యమైన జ్ఞానం నేను అందుకుంటున్నాను, అది అందరికీ పంచుతున్నాను. ఊరికే నోటి తింటాం కదా, నిజంగా రోజు పంచాలి. మరి పంచితే అప్పుడు ఏమవుతుందంటే ఆస్ట్రల్ ప్లేన్ క్లారిఫై అయ్యి ప్యూరిఫై అవుతుంది, అక్కడ మోహం పోతుంది, ఆ గ్లామర్ పోతుంది. గ్లామర్ పోయిన తర్వాత నెక్స్ట్ మనం ఇంకొక ప్లేన్ని తీసుకోవాలి. ఏంటి ఎలా అనగానే పోతుందంటే టేక్స్ టైం. అందుకని మరి ఎలా సాధన చేస్తూ ఉండాలి. మెంటల్ ప్లేన్లోకి వెళ్తాం. మెంటల్ ప్లేన్లోకి వెళ్తే ఏమవుతుంది, భ్రమ అనేది ఒకటి ఉంటుంది. భ్రమ అంటే ఏంటి, ఉన్నది ఉన్నట్టు కాకుండా లేనట్టుగా అర్థం చేసుకోవడం. ఇప్పుడు మనం ఎండాకాలం కారు రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి, వెళ్తుంటే నీళ్లు ఉన్నట్టు ఎదురుగుండా వెళ్తున్న కారు, లారీ, బస్సు, స్కూటర్ వాటిని నీడ పడుతున్నట్టుగా కనిపిస్తుంది, అదంతా భ్రమే, ఎండమావులు. అలాగా మెంటల్ ప్లేన్లో ఎన్నో భ్రమలు ఉంటాయి. ఈ మెంటల్ ప్లేన్ల భ్రమలన్నీ కూడా సవితాశక్తి యొక్క దివ్య తేజస్తోటి పోవాలి, పోయి అందరికీ సత్యము దర్శనం కావాలి అని మనం కోరుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే మాయ, మాయ అంటేనే ఉన్నది ఉన్నట్టు కాకుండా వేరుగా అర్థం చేసుకోవటం. నేను శరీరం అనేది మాయ, నేను నేనే, నేను భగవంతుడి అంశని అనేది జ్ఞానం. కాబట్టి నేను శరీరం అనే మాయ, నేను శరీరం అనే భ్రమ అది పోతుంది. ఈ శరీరం అందంగా ఉంది, ఈ శరీరం ఇంకోలా ఉంది, ఈ శరీరానికి డబ్బులు ఉన్నాయి, ఈ శరీరానికి మంచి అందమైన మొగుడు ఉన్నాడు, లేదా అందమైన భార్య ఉంది, ఓ నాకు మంచి పిల్లలు ఉన్నారు, గోల్డ్ హాస్ట్ ఉంది, కోటీశ్వరుడు, ఇవన్నీ కూడా గ్లామర్, అదంతా కూడా కామమయతలో, అదంతా కూడా ఈ సవితా తేజస్ వల్ల అన్నీ పోతాయి. సో మనం మాస్టర్ చెప్పిన అన్ని ఆచరిస్తూ మనం చేయాల్సిన పనిలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మూడు ఆస్ట్రల్ ప్లేన్లు, మెంటల్ ప్లేన్లు మూడు రకాలు వెళ్ళిపోవాలి అని రోజు కోరుకోవాలి. ఏంటంటే అది గ్లామర్ పోవాలి, తర్వాత ఇల్యూజన్ భ్రమలు పోవాలి, అలాగే మాయ నుంచి బయటపడాలి. ఈ మూడు జరగాలి అని కూడా కోరుకోవాలి. ఇదంతా ఏంటంటే, ఎందుకు బాబు ఇవన్నీ మాకు అంటే, ఈ కాలం యొక్క గొప్పతనం తెలిసిన వాళ్ళు చెప్తున్నారు ఏమనంటే, ఈ మూడు ఎక్కడెక్కడ ఉన్నాయంటే, ఏ మూడు మళ్ళీ చెప్పుకుందాం, గ్లామర్ ఉంది ఒకటి, రెండు ఏముంది, భ్రమలు ఉన్నాయి, ఇంకోటి మాయ ఉంది. ఎంత మాయా ప్రపంచం అంటాం చూస్తారా, ఈ మాయా ప్రపంచం, భ్రమతో కూడిన ప్రపంచం, మోహంతో కూడిన ప్రపంచంలో ఈ ఎక్కడెక్కడ వేళ్ళూనుకున్నాయంటే, మొట్టమొదటిది విద్య, ఎడ్యుకేషన్లో ఉన్నాయి ఈ మూడు. ఈ ఎడ్యుకేషన్లో జరిగేంత మాయ ఇంకెక్కడ జరగదు. అందరికీ ఫస్ట్ ర్యాంకులు మా కాలేజీలో చేస్తే, అందరికీ ఫస్ట్ ర్యాంకులు ఎలా అవుతాయో, ఒక్కడికే వస్తుంది కదా. కొన్ని వేల మంది చదివితే 100 మందికి 1, 2, 5, 10, 10 గుర్తుంచుకు అరుస్తూ ఉంటాడు. ఓ వచ్చేసే మా దాంట్లో ఇంకేముంది ర్యాంకులని, మనం చెవులు చిల్లులు పడాలి టీవీ పెడితే. ఆ వచ్చిన రోజులు నా దాంట్లో చేరు, నా దాంట్లో చేరు గోల చేసేస్తుంటారు వాళ్ళు. అదంతా మాయే, మీ అందరికీ తెలుసు, నేను కొత్తగా చెప్పకూడదు. తర్వాత మాయ తర్వాత ఏంటంటే భ్రమ. భ్రమ ఏంటి, నువ్వు ఇది చదివితే కనుక గ్యారంటీ నీ క్యాంపస్ సెలక్షన్. ఎంతమంది క్యాంపస్ సెలక్షన్ వచ్చింది, ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు, ఎంతమంది ఉద్యోగాలు లేక రోడ్డు మీద పడి ఉన్నారు, ఎంతమంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఇప్పటికి కూడా నిరుద్యోగులుగా ఉన్నారు. భ్రమేనా, భ్రమే. అలాగే గ్లామర్ ఇంకా నెక్స్ట్, వాడు ఏ ఇంట్లో పాచి పని చేసుకుని లేకపోతే అంట్లతో కొన్ని పనిచేసే వాళ్ళు కూడా ప్రతి వాళ్ళు ఇంజనీరింగ్ చదివించేస్తున్నారు, తప్పు లేదు. ఇంజనీరింగ్ అంటే మావాడు ఇంజనీరింగ్ చదువుతాడండి, గ్లామర్. ఇదివరకు మావాడు అదే, ఇప్పుడు ఇంకో గ్లామర్ కూడా ఉంది కదా, ఎంబీబీఎస్. అబ్బో మావాడు ఎంబీబీఎస్ చదువుతాడండి. ఎంబీబీఎస్ అంటే ఏంటో తెలియపోవచ్చు, నువ్వు ఎందుకు చదువుతున్నావు అంటే బాగా సంపాదించుకోవచ్చు అంటాడు. బాగా సంపాదించుకోవడం ఎంబీబీఎస్. ఆ బ్యాంకులో ఒక ఆయన లోన్ తీసుకుని ఎంబీబీఎస్ డాక్టర్. ఈ బిల్డింగ్ మెటీరియల్లో చిప్స్ వాడతారు చూసారా, పెద్ద పెద్ద నల్ల కంకర రాళ్ళు పక్కలు కొట్టి చిన్న చిన్న వాటిగా రోడ్లు వేస్తారు, ఆ రకమైన చిప్స్ తయారు చేసే క్రషింగ్ ఇండస్ట్రీ ఒకటి పెట్టుకున్నాడు ఆయన, ఎంబీబీఎస్ డాక్టర్. ఆ చదివిన దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఏం చదవకుండా కూడా రాళ్ళు పగలు కొట్టుకోవచ్చు కదా. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే విద్యలో ఏ రకంగా గ్లామర్ ఉన్నది, ఇది చదవండి ఇది వచ్చేస్తుంది, ఇది చదవండి ఫారిన్ వెళ్ళిపోతారు, ఇది చదవండి చంద్రలోకం వెళ్ళిపోతారని చెప్తారు. ఇంకో కొంతకాలం పోయిన తర్వాత అది కూడా నమ్మేస్తాం మనం, ఎందుకంటే మనకు ఆ గ్లామర్ నడ్డు పెట్టుకొని విద్య నడుస్తుంది అంత మోసమే. చెప్పమ్మా, హలో హలో
హలో
ఇప్పుడు కంటిన్యూ చేయమా.
సరే
అలాగే అలాగే. ఇప్పుడు మనం ఎడ్యుకేషన్లో గ్లామర్, అలాగే ఎడ్యుకేషన్లో ఇల్యూజన్, అలాగే ఎడ్యుకేషన్లో మాయ ఏంటో తెలుసుకున్నాం. అలాగే ఇంకొక చోట ఉంది, అదేంటంటే ధార్మిక సంస్థలు. ఇదేంటి దీని మీద పడ్డారు
అమ్మా, చెప్పు. హలో ఏది ఫోన్ దానా? సరే సరే సరే. మరి ఇది ఆడేసికి సరే అలా ఓకే. ఇప్పుడు స్పీకర్ ఆన్ చేస్తా. అందుకని మనం యాస్ట్రల్ ప్లేన్లో ఏ గ్లామర్ అయితే ఉందో, మెంటల్ ప్లేన్లో ఏ భ్రమలు మాయతో నడిచిపోతుందో, ఆ రకంగా ఆ మూడు గ్లామరు ఇల్యూజన్ మాయ ఈ మూడు కూడా ఒకటి రెండు మూడు నాలుగు ముఖ్యంగా మూడింట్లో పాతుకుపోయింది ప్రపంచం మొత్తం మీద. దాంట్లో మొదటిది విద్య అని చెప్పుకున్నాం. ఈ విద్యలో ర్యాంకులు వచ్చాయి, ఇలా వచ్చాయి, ఇంకేముంది, మీరు డెవలప్ అయిపోతారు, చాలా మంచి ఉద్యోగాలు వచ్చేస్తాయి, ఇలా అడ్వర్టైజ్మెంట్లతో వదలగొట్టేస్తారు, అదంతా మాయే. అలాగే అక్కడికి వెళ్ళి దాంట్లో చదివిన తర్వాత అర్థమవుతుంది, గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఉద్యోగం రాదు ఏం రాదు, ఆ భ్రమ భ్రమలు ఉంటాయి. ఎలాగంటే ఏదో సాధించేస్తాం, ఏదో అయిపోతాం అనుకుంటారు, ఏమవరు. అలాగే గ్లామర్ చెప్పుకున్నాం కదా, ప్రతి వాడు ఇంజనీరింగ్ చదవాలని, ప్రతి వాడు ఎంబీబీఎస్ చదవాలని, మిగతా ఏది చదవదు, ఆర్ట్స్ అక్కర్లేదు, ఏ సైన్సెస్ ప్యూర్ సైన్సెస్ కూడా ఎవరు చదవట్లేదు. ఇవన్నీ కూడా విద్యలో ఉన్న గ్లామరు ఇల్యూషన్ మాయ. నెక్స్ట్ వచ్చేది ధర్మ సంస్థలు. ఈ ధర్మ సంస్థల్లో కూడా గ్లామర్ బ్రహ్మాండంగా ఉంటుంది. ధర్మ సంస్థల్లో గ్లామర్ గురించి మొదట మాయతోనే వద్దాం. మాయ మాయ ఏంటి? ఏ ధార్మిక సంస్థ అయినా పరమపూజ్య గురుదేవులు ఆయన ఆత్మకథలో చూపించారు మనకు. అదేంటంటే అదేం చూపించారు? రెండు మనసులు మల్ల యుద్ధంలో చూపించారు. నేను ఇలాగ భగవంతుని పేరు చెప్పుకొని డబ్బు సంపాదించక్కర్లేదు, భగవంతుడి పేరు పెట్టుకోండి, సంపాదించకుండా మామూలుగా సంపాదించుకోండి, కాబట్టి నేను ఇది ఈ ఆలోచన తప్పని తీసేసుకున్నాను అని చెప్తారు. ఆ చాప్టర్లో ఆ ఆస్తులో గురువుగారు మొత్తం ఆవిష్కరించారు ధార్మిక సంస్థల్లో జరిగే మా ఏంటో. లక్ష లక్షలు సంపాదిస్తుంటారు, లేదా కోట్లు సంపాదిస్తుంటారు భగవంతుడి పేరు చెప్పుకుని. దాంట్లో కూడా బోల్డ్ అని భ్రమలు, మీరేముంది ఇది చేయండి చాలు, మీకు అష్టైశ్వర్యాలు ఇంట్లో అలాగ వద్దుబాబు అంటున్న డ్యాన్స్ చేస్తారు, మీరు ఇంట్లో నుంచి గంటేసినా ఎక్కడికి పో ఇంట్లోనే ఉంటాయి, ఇలాంటి కబుర్లు చెప్తారు. అదే నమ్మడానికి ఇష్టపడతారు జనం. తూర్పు తిరిగి దండం పెట్టండి చాలు, ఇంకేం చేయక్కర్లేదండి మీరంటే, నిజమా అంటారు. ఆ రకంగా ప్రస్తుతం ఉన్న వాతావరణం ఉందా, టీవీల్లో వచ్చేవి వాటిల్లో వచ్చేవి కోరికలు తీర్చుకోవటానికి ధార్మిక సంస్థలు వాడుకుంటున్నారు. కోరికలు తీర్చుకోవటానికి తప్పులేదు, కానీ అవి చిత్రంగా ఉంటాయి. ఆ రకంగా మళ్ళీ మాయలో పడిపోతున్నారు, మళ్ళీ భ్రమల్లో పడిపోతున్నారు. భ్రమలోంచి బయటపడటం, మాయలోంచి బయటపడటమే ఆధ్యాత్మికత. ఏ వేటిలోంచి బయటపడాలని ఆధ్యాత్మికత వచ్చిందో వాటిల్లోనే కూరుకుపోయేటట్టు చేస్తున్నారు ప్రస్తుతం ఉన్న చాలా వరకు ధార్మిక సంస్థలు. కొన్ని మంచివి ఎప్పుడూ ఉంటాయి. అలాగే గ్లామర్, మా గురువుగారు ఫలానా అండి అని చెప్పి వీడు వద్ద పెద్ద ఫీల్ అయిపోతుంటాడు. ఏదో గ్లామర్ చిక్కర్లు అతికించి కొట్టి ఉంటారు. రకరకాలుగా వాళ్ళ గురించి ఆ గురువుకి ఉన్నా లేకపోయినా వీడికి చాలా గొప్పగా అనిపిస్తూ ఉంటుంది. ఫలానా దాంట్లో మెంబర్షిప్ ఉంది మాకు. ఇవన్నీ కూడా గ్లామర్, అది కూడా పోవాలి. అలాగే బిజినెస్లో కూడా, బిజినెస్లో కూడా అంతా మాయే, అంతా భ్రమే. అలాగే
గ్లామర్ అంటే, గ్లామర్ అంటే ఫలానా ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ ఉందనుకోండి, ఫలానా చోట అపార్ట్మెంట్ అండి, అబ్బో ఆ ఏరియా చాలా కాస్ట్లీ అండి, కాస్ట్లోకి వెళ్ళి అక్కడ అబ్బో అక్కడ సొంత ఇల్లు ఉంటాం అండి, చాలా గొప్ప విషయం గ్లామర్. ఎక్కడ ఉంటే ఇల్లు ఎండకి ఎండకుండా వానకి తడవకుండా దోమలు ఏగలు ఇలాంటివి మనం దాడి చేయకుండా చక్కగా ఉంటే చాలు. అది వదిలేసి మా అపార్ట్మెంట్ కోటిన్నారండి, 2 కోట్లు అండి, సో వాటర్ ఎవరితే ఇది గ్లామర్ అంతే. అలాగే మా దాంట్లో కనుక మీరు మెంబర్షిప్ తీసుకుంటే జీవితాంతం మిమ్మల్ని మేము ఆరోగ్యం ఉండేటట్టుగా అనారోగ్యం లేకుండా చేస్తాం అంటారు వైద్యులు, ఇన్సూరెన్స్ వాళ్ళు వీళ్ళు. అదే 0 EMI ఏదో ఇలా రకరకాల అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి, అవన్నీ కూడా ఇల్యూజన్. అదంతా కూడా ఇల్యూజన్, మన భ్రమలో పెట్టి. అలాగే మాయ, మాయ అనే దానికి అర్థమైన ఉన్నది లేనట్టుగా చెప్పడం. జనరల్గా బిజినెస్ చాలా వరకు అలాగే చెప్తారు, అక్కడ ఏమి ఉన్నాయో చెప్పడం మానేసి లేని చెప్తారు. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కూడా ఏంటంటే కొనుక్కునేవాడిదే బాధ్యత తప్ప అమ్మేవాడిది కాదు. వాడు ఏం చెప్తే నీకెందుకు, నీ గొర్రం ఏమైంది అని అడుగుతాడు కోర్టుకు వెళ్తే. సో వీ మస్ట్ బి వెరీ కేర్ఫుల్, మనం వాడు మాయలో పడకుండా చూసుకోవాలి. ఇవన్నీ ఎప్పటివరకు కూడా 2025 వరకు ఇలాగే ఉంటుంది, ఆ లోపల పోవట్లు ఇవన్నీ 2025 లోపల విద్యలో, విద్యారంగంలో, ధార్మిక రంగంలో, వర్తక వాణిజ్యాల్లో ఏదేం పోవాలి? గ్లామర్ పోవాలి, ఇల్యూజన్ పోవాలి, మాయ పోవాలి. ఈ 3 పోతే తప్ప మన వరల్డ్ అఫైర్స్ అన్నీ కరెక్ట్గా ఉండవు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఈ పనిలో మనకు ఏమేమి పనికి వస్తాయి, 2 ముఖ్యంగా పనికి వస్తాయి. ఒకటి సమత్వం. ఆ సమత్వం ఎక్కడి నుంచి వస్తుంది? కరెక్ట్ అయిపోయిందమ్మా. మళ్ళీ ఈ ఇల్యూజన్, మాయ, గ్లామర్ అని, గ్లామర్, ఇల్యూజన్, మాయ అనేవి ఈ విద్యారంగంలోంచి, ధార్మిక రంగంలోంచి, మళ్ళీ మాయ తర్వాత వర్తక వాణిజ్య రంగాల్లోంచి పోవాలంటే మనకు 2025 వరకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ లోపల పోగొట్టాలి అనిపిస్తుంది. కాబట్టి మనం యాజ్ ఏ గ్రూప్ మనం గాయత్ర చేసిన, యాజ్ ఏ గ్రూప్ మనం అనుగ్రహ మంత్రం చేసిన, ఏం చేసిన, ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. సో ద మెంటల్ ప్లేన్, ద యాస్ట్రల్ ప్లేన్ ఆర్ ప్యూరిఫైడ్, గ్లామర్, ఇల్యూషన్ అండ్ మాయ ఆర్ రిమోవ్డ్. ఆ ప్లేస్లో సత్యము, జ్ఞానము, పరమాత్మ యొక్క దివ్య తేజస్సు నిండుతోంది అనే భావంతో చేయాలి. ఇవి చేయడానికి ఈ పనిలో మనందరం పార్టిసిపేట్ చేయడానికి మన పనికి వచ్చే రుడ్డు గురువుగారి జీవిత చరిత్ర యాజ్ టీచర్ చూస్తే సాదా జీవనము, ఉచ్చ విచారం. మన జీవితం ఇంకా వాళ్ళు చూశారనుకోండి చాలా సింపుల్గా ఉంటుంది, అబ్బా అనుకునేటట్టు ఉండాలి. అంతేగాని మనమే అమెరికా ప్రెసిడెంట్ లాగా ఉండకూడదు. ఆ తర్వాత సాదా జీవనము, ఉచ్చ విచారం, ఆలోచనలో చాలా గొప్పగా ఉండాలి. 2 ఏంటి? సమత్వం. ఇందాక చెప్పుకున్నాం చూసారా, బ్యాలెన్స్. సమత్వం యోగ ఉచ్చదే, అది శంబళ నుంచి వస్తుంది. ఆ శంబళ నుంచి వచ్చే శక్తి ద్వారా మనం సమత్వాన్ని పాటించాలి, అన్నింటిలో బ్యాలెన్స్ పాటించాలి. మరీ ఎక్కువ వేయకూడదు, మరీ తక్కువ కాదు, సమంగా ఉండాలి. అది గుర్తుపెట్టుకుంటే మనం ఏమవుతుందంటే వీటి వల్ల ప్రస్తుతం ఏదైతే ఉందో ఆ మనకు ఇమీడియట్గా కనిపిస్తున్న పని ఏదైతే ఉందో ఆ పనికి ఇవన్నీ కూడా ఉపయోగపడి మళ్ళీ మళ్ళీ మనం మాయలో మునక్కుండా ఉండగలం, మాయలో పడిపోకుండా ఉండాలి. మాయే మెయిన్. ఆ మాయ తర్వాత ఇల్యూషన్, తర్వాత గ్లామర్. వీటిలో పడిపోకుండా ఉండాలంటే మనం పరమపూజ గురుదేవులు ఎలా జీవించారు, అలా జీవించడానికి అంటే అర్థం ఏంటి? మళ్ళీ ఆయనలాగా మేము కూడా అలా తయారవ్వాలి, అది కాదు. ఋషిమయ జీవనము అని మాస్టర్ ఇచ్చారు, ఆ ఋషిమయ జీవనాన్ని మనం పాటించాలి. అందుకే సాందీపని గురుకులంలో ఎవరు ఉన్నారు, గురువులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, అందరూ గురుకులంలో ఉన్నారు. గురుకులంలో ఉండేవాళ్ళందరూ కూడా ఋషిమయ జీవనమే పాటిస్తారు తప్ప ఇంకోటి కాదు. మనం అపార్ట్మెంట్స్లో ఉండొచ్చు, విల్లాల్లో ఉండొచ్చు, లేదా సొంత ఇళ్ళలో బ్రహ్మాండంగా అన్నింటిలో ఉండొచ్చు, కానీ మన జీవనం, జీవిత విధానం ఋషిమయ జీవనముగా ఉండాలి. అంటే క్వాలిటీస్ ఉండాలి. ఆ క్వాలిటీస్ మనం పెంచుకుంటూ సమత్వాన్ని పాటిస్తూ యోగ జీవితాన్ని గడపాలి. అలా చేసినప్పుడు మాత్రమే మాయలోంచి బయటపడిపోవాలి. అలా మాయలోంచి బయట పడిపోయినప్పుడు మనం మనకు ఒకటి అర్థం అవుతుంది. ఏంటంటే మనం దేన్ని ద్వేషించలేము, అలాగే ప్రేమగా ఉంటాం. ప్రేమ అంటే ఏంటి బాబు, ఊగో ప్రేమ ప్రేమ గొంతు చిచ్చి అరుస్తారు మేకలాగా, శివు కోసం మేకలాగా. అంటే గురువుల పనిలో నిమగ్నం అవుతారు. ప్రేమ ఉన్నవాళ్ళు గురువుల పనిలో నిమగ్నం అవుతారు. మాస్టర్ అంటారు, సరే నా మీద ప్రేమ ఉంటే పని చేయండి, పనిలో చూపించండి నా మీద ప్రేమ అని మాస్టర్ చాలాసార్లు చెప్తారు. అంటే ఇక్కడ మనకు ఒకళ్ళు వస్తే వాళ్ళతో వాదించడానికి కానీ, ఒకళ్ళు వస్తే వాళ్ళతో సరదాగా కబుర్లు చెప్తాను కానీ, ఈ టైం ఏముండదు, ఇంక ఎప్పుడు పని కానీ పని ఉంటుంది. అలాగా మెంటల్గా పాయిజుడ్గా ఉండాలి మనం, అంటే మానసికంగా సమతుల్యం పాటించాలి. కోపతాపాలు రాగద్వేషాలు ఇలాంటివి ఉండకుండా తర్వాత ఇంటెలిజెంట్గా మనం వర్క్ చేయాలి. ఏదో గుడ్డెత్తి జైల్లో పడినట్టు చేయకూడదు. మళ్ళీ ఏమన్నారు కదా మాస్టర్ ఎవరో చేసుకుంటూ పోవడం కాదు, ఇంటెలిజెంట్గా చేయాలి. మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే గురువు తనంతా తాను ఇచ్చిన పని స్వయంగా చేస్తాడా, లేకపోతే ప్రతిదానికి నా మీద ఆధారపడతాడా అని చూస్తాడు. ప్రతిదానికి గురువు మీద ఆధారపడటం కంటే తను సొంతంగా ఆలోచించుకొని ఊహించుకొని ప్లాన్ చేసుకుని గ్రూపుతో కలిసి పనిచేయడం అనేది మన నుంచి గురువులు ఎక్స్పెక్ట్ చేస్తారు. అది గుర్తుపెట్టుకుంటూ మనం చక్కగా ఈ రాబోయే వరల్డ్ రిలీజియన్ ఏదైతే ఉందో, ఒకే ధర్మం ఇంకా పూర్తిగా అవతరించలేదు కదా, ఒకే ధర్మం, ఆ ఒకే ధర్మం అవతరించడానికి ఏమేమి ఫ్యాక్ట్స్ మనం తెలుసుకోవాలి, అవి భూమి మీదకి రావడానికి మనం ఏం పని చేయాలి, ఇలాంటివన్నీ మనం తెలుసుకుందాం. ఆ తెలుసుకుంటున్నప్పుడు మన మీద బాధ్యత పెరుగుతుంది. ఏదైనా ఒకటి తెలిస్తే బాధ్యత పెరుగుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఊరికే తెలుసుకోవడం వల్ల ఉపయోగం లేదు, చేయటం వల్ల ఉపయోగం ఉంటుంది. చేయటం అంటేనే బాధ్యత. సో మాస్టర్ అంటారు బాధ్యతలు ఇవ్వబడవు తీసుకోవడం. దీంట్లో ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిలో మరి మాస్టర్ జ్వాలాకులు గారు మనందరికీ ఏం చెప్తున్నారు, గ్లామరు ఇల్యూషన్ మాయా ఇవన్నీ కూడా 2025 కల్లా భూమి మీద నుంచి ఎగిరిపోవాలి. కాబట్టి మనం గాయత్రి మంత్రం గురువుగారు ఇచ్చినట్టుగా చేస్తున్నాం అనుకోండి, చేస్తూ మన సంకల్పం ఎలా ఉండాలి, స్వార్థమ్మ పరమార్థమ్మ, అంతే కదా. మన మన సెల్ఫిష్నెస్ ఏం లేదు, దాంట్లో అవ్యవస్థమా సువ్యవస్థంగమయ అదంతా కూడా దీంట్లోకి వచ్చేస్తుంది. సో ఇవన్నీ వస్తున్నప్పుడు వాతావరణ కాలుష్య నివారణార్థం సద్బుద్ధి ప్రవర్తనార్థం, ఆ సద్బుద్ధి ప్రవర్తనార్థం ఉన్నప్పుడే ఇవి కలుస్తాయి. కాకపోతే మనకు గుర్తుండడానికి మనం చెప్పుకోవచ్చు, ఆస్ట్రల్ ప్లేన్లో ఉన్న గ్లామర్ అంతా పోవాలి, మెంటల్ ప్లేన్లో ఉన్న భ్రమలు మాయ ఇవన్నీ పోయి సత్యదర్శనం అవ్వాలి అందరికీ అని మనసారా కోరుకోవాలి. అలా కోరుకుంటూ మనం ఈ ప్రయత్నాన్ని గ్రూప్గా, మనం ప్రయత్నాన్ని ఎలా చేయాలి, యాజ్ ఏ గ్రూప్ అండ్ టుగెదర్, టుగెదర్ అండ్ యాజ్ ఏ గ్రూప్ చేయాలి. టుగెదర్ అంటే కలిసి చేయాలి. మళ్ళీ గ్రూప్గా ఎవరిని అడిగినా మేము ఇందుకోసం చేస్తున్నాం అని ఖచ్చితంగా సమాధానం చెప్పగలుగుతారు. అలా చేస్తూ మన ప్రయత్నాలు చేస్తుంటే ద న్యూ వరల్డ్ రిలీజియన్ అనేది శంబళ శక్తి ద్వారా ఆవిర్భవిస్తుంది. ఒక కొత్త ధర్మం, ఒకే ధర్మం, ఒకే విశ్వం, ఒకే భాష అనే ఏదైతే ఉందో దాన్ని భూమి మీద సాకారం చేయటానికి వచ్చారు మాస్టర్. అలాంటి మాస్టర్ మనకు ఎంతో దగ్గరగా ఉండి మనకు స్వయంగా నేర్పించిన ఈ జ్ఞానాన్ని మనం పాటించకపోతే ఆయన ఎంత బాధపడతారు. కాబట్టి ఆయనకి ఆ సంతోషం కలిగించడానికి మనం ఎప్పుడూ కూడా గురువుకి సంతోషం కలిగించడం అనేది శిష్యుడి యొక్క ధర్మం. అది చేస్తూ ఉండగా మనకు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా శంబళ యొక్క శక్తిని హార్నెస్ చేసుకోగలం. ఇప్పుడు కరెంట్ ఉందనుకోండి, పూర్తి కరెంట్ ఉంటే మనకేంటి ఉపయోగం, అలాగే శంబళ పవర్ సెంటర్ ఉంది మనకేంటి ఉపయోగం అంటే దాన్ని హార్నెస్ చేసుకోవాలి. అంటే ఒక ఫ్రిడ్జ్లో కరెంట్ వాడుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లో చేసి పని చేస్తుంది, టీవీలో కరెంట్, టీవీలో చేస్తుంది, కరెంటే చేస్తుంది, టీవీ ఏం చేయదు కదా. కాబట్టి ఆ సర్క్యూట్స్ దానికి కావాల్సినవన్నీ ఏర్పరిచాం కాబట్టి టీవీ ఎలా పనిచేస్తుంది, కంప్యూటర్ ఎలా పనిచేస్తుంది, ఫ్రిడ్జ్ ఎలా పనిచేస్తుంది, లేకపోతే ఇంకో వాషింగ్ మెషిన్ లేకపోతే, లేకపోతే ఇంకోటి ఏదో ఐరన్ ఉందనుకోండి అది ఇంకోలా పనిచేస్తుంది. ఇలా రకరకాలవన్నీ కూడా కరెంటు ఉంటేనే, ఎలక్ట్రిసిటీ ఉంటేనే పనిచేస్తాయి. అవన్నీ ఎలా పెట్టుకుంటున్నాము, అలాగా శంబళ అనే శక్తి పనిచేయాలంటే మన ఈ మన సర్క్యూట్లో ఇవన్నీ పెట్టుకోవాలి. మనలో ఉన్న లోపాలన్నీ ఎత్తేసి మనలో గురువుకి సమర్పణ భావంతో టుగెదర్ అండ్ యాజ్ ఏ గ్రూప్ పనిచేయడానికి మనం అడ్డుపడుతున్నామండి, మనలో తొలగించాలి. ఎప్పటి వరకు అంటే గ్రూప్గా పనిచేస్తున్నంతసేపు మనం సొంతం ఏమి అడ్డు రాకూడదు. గ్రూప్ నుంచి బయటకు వచ్చేసిన మళ్ళీ మనం సొంతంగా కాస్త మనం చేసుకోవచ్చు. మళ్ళీ ఒక గ్రూప్గా కలిసినప్పుడు మళ్ళీ యాజ్ ఎ గ్రూప్గా ఉండాల్సిందే. దీన్నే ధర్మరాజు ఏమంటాడు, బయట వాళ్ళు వచ్చి యుద్ధం చేస్తే మనం 105 పాండవులు, 5 కౌరవులు, 100. అదే కనుక మనం మనం ఉన్నాం అనుకో, మనం 5 వాళ్ళు 100 అంటాడు. సరే, ఆ భారతంలోనే చెప్పాడు ఈ మాట, టుగెదర్ అండ్ యాజ్ ఎ గ్రూప్. అలా మనం చేస్తే మాస్టర్ సంతోషిస్తారు. ఆయన సంతోషం కంటే మనం కోరవలసింది ఇంకోటి లేదు, దాంతోపాటు కోరాల్సింది ఇంకోటి ఉంది ఆయన సంతోషించేది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాగో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు. ఆలయ వర్షతు వర్జన్య పృథ్వీ సస్యజాలిని, దేశోయం క్షోభనహితో బ్రాహ్మణా సంతు నిర్భయా, సర్వే భవంతు సుఖిన, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాపణయ, అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః, నిర్ధనా స్వధనా సంతు జీవంతు శరదాంశితం. ఓం శాంతి శాంతి శాంతి. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మామృతంగమయ, స్వార్థం మా పరమార్థంగమయ, అవ్యవస్థమాసువ్యవస్థంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ గురు బ్రహ్మార్పణమస్తు.